మాతరం పునః పితరం చ ప్రయంసువః త్రిభుం శ్రద్ధామవిరాజతి వాక్పతంగాయ శిష్యే ప్రత్యస్య వహద్యుభిః అస్య ప్రాణాదపానత్యంతశ్చరతి రోచనా వ్యక్ష్యన్మనిషస్సువః యత్వా మన్యుపరోక్తస్య పృథివీ మనుదధ్వసే ఆదిత్యా విశ్వేతద్దేవావసవశ్చ సమాభరన్ మనోజ్యోతిర్జుషతా మాజం విచ్ఛిన్నం యజ్ఞగుంసమిమం దధాతు బృహస్పతిర్తనుతామిమం నో విశ్వే దేవా ఇహ మాదయంతాం మేధినీ దేవి సుందరా స్యాద్వసుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితృనాభిశ్రోత్రం చక్షుర్మనః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసూవరీ సదనె సత్యాయనె సీదా సముద్రవతీ సావిత్రీ హనో దేవీ మహ్యంగీ మహీధరణి మహో వ్యతిష్టా శృంగే శృంగే యజ్ఞే యజ్ఞై విభీషిణీ ఇంద్రపత్ని వ్యాపినీ సురసరిదిహ వాయుమతి జలశయని శ్రియం ధారాజా సత్యం ధోపరిమేధిని శోపరిదత్తం పరిగాయా విష్ణు పత్ని మహీ దేవీ మాధవీ మాధవ ప్రియా లక్ష్మీ ప్రియ సఖీం దేవీ నమామ్యచ్యుత వల్లభా ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నోధరా ప్రచోదయా.
దైవ్యై చ విద్మహే విరించి పత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఐ ఆఫర్ మై హంబుల్ సాల్యుటేషన్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ఆర్ డివైన్ మదర్ సాయి సరస్వతి, ద బెస్ట్ ఓవర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విస్డమ్. బిలవెడ్ స్వామి, రెస్పెక్టెడ్ ఎల్డర్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లవింగ్ సాయిరామ్ టు వన్ అండ్ ఆల్. Saptami marks the first day of worship to Goddess Saraswati, who endows humans with wisdom and learning. Her four hands represent the four aspects of human personality in learning, namely the mind, the intellect, alertness and ego. She thus represents the free flow of wisdom and knowledge. It is indeed a pleasant coincidence that on this auspicious day dedicated to the worship of Goddess Saraswati, I have been given an opportunity to introduce one of my teachers, Dr. N. Srividya, the first speaker of today's Prashanti Vidwan Mahasabha. Madam was introduced to Bhagwan's fold as a Bal Vikas student. She later joined Swami's Institute for her bachelor's and master's degree and received gold medals for both BSc and MSc from the divine hands. With Bhagwan's blessings, she qualified the NET exam for fellowship and lectureship. She joined back the institute for her doctoral program and received the PhD degree from Bhagwan on the occasion of his 75th birthday. Subsequently, under divine direction, she joined the institute as a teaching faculty and is currently working as assistant professor in the Department of Home Science, Sri Satyasai Institute of Higher Learning, Anandpur campus. Dr. Srividya has presented over 40 papers in national and international conferences and has received several awards for her presentations. She adds to her credit over 10 research publications and serves as a reviewer for reputed national and international journals. Along with her research interests, she is actively involved in co-curricular activities of the institute, particularly related to fine arts and the annual sports and cultural meet. Today, Dr. Srividya will be sharing with us the importance of five mothers as given by Bhagwan. I request Dr. Srividya to come over and share her thoughts. Sai Ram.
सत्यसाई शुभ जननी जगत्कारिणी परिपूर्णी साईश्वरी जननी I offer my most humble pranams at the lotus feet of our divine mother Saima. పుడమి కన్న తల్లి పూజనీయులు కాదా? వారిని మించువారు వసదులో లేరు. కన్న తల్లి సేవ కన్న మించినది లేదు. జన్మ భూమి కన్న స్వర్గమేది? రివియర్డ్ భగవాన్, రెస్పెక్టెడ్ ఎల్డర్స్ అండ్ టీచర్స్, ఆనరబుల్ డివోటీస్ అండ్ డియర్ చిల్డ్రన్ ఆఫ్ సాయి, సాయిరామ్ టు వన్ అండ్ ఆల్. దిస్ తెలుగు వర్స్, బ్యూటిఫుల్లీ రిసైటెడ్ బై భగవాన్ ఆన్ మెనీ ఒకేషన్, bring forth the glory and importance of mother and motherland. Today, I have the privilege of sharing few thoughts on the mother principle on this auspicious occasion of Navratri. Mother principle has been extolled in all scriptures since ancient times. Swami says, this country depends on four matas or four mothers, Bhumata, Vedamata, Dehamata and Gomata. These are the four pillars of our country and represents Satya, Dharma, Shanti and Prema. Dehamata refers to the mother who gives birth to the body. Gomata to the cow who gives us the sustaining milk. Bhumata is the land that grows the crop which feed our body. And Vedamata refers to the spiritual heritage, the treasure which reveals the aims and objectives of our life and helps us towards self-realization. And finally, Deshamata, our motherland, that gives us protection, care, the culture, the opportunities, the rights and chances to serve others and elevate ourselves. More fragrant than the sweet-smelling flowers, softer than butter, more beautiful than the eye of the peacock, more pleasant than the moonlight is the love of the mother. This poem, oft quoted by Bhagwan, illustrates the importance given by Bhagwan himself to the love of Dehamata. Even in our Vedic injection, Matru Devo Bhava, Pitru Devo Bhava, Acharya Devo Bhava, Atithi Devo Bhava, worship of mother is given as God is given the primary importance. Bhagwan himself is a shining example in this regard. He promptly acted on the noble thoughts of Mother Ishwaramba, which has fructified into mammoth projects in the area of free education, medicine and safe drinking water. Bhagwan always remembered his mother with fondness and love. This yagnam which is taking place reminds us also of the great sacrifice and tapas that a mother undertakes to bring up her children. In Bhagwan's words, bleddu, heddu, duddu and fuddu, that is, the blood, the head, the money and the food, or are the varaprasadams or the gifts of our parents. Hence, it is our duty to show gratitude to our parents. Mother's grace is very essential. Bhagwan says that when mother's grace is there, God's grace flows automatically. At this juncture, I take this opportunity to pay my loving homage to my mother, who was instrumental in bringing me under Swami's divine loving umbrella. She was a loving mother to all those, to all who approached her. No one left the threshold of her house hungry. When she prayed for her children or others, Swami's grace flowed. She also was a loving Balvikas guru, a counselor, and a very good human being. There is a saying, when you are born, you cry and others rejoice. Live your life such that at the end, you smile and others cry. She verily lived up to this dictum. I offer my gratitude to Swami to have given me such a beautiful soul as my Dehamata. Another mother whom we have to show our gratitude is the Bhumata. In Balvikas, we learn a particular shloka which gives the importance of Bhumata. It goes like this. Samudra Vasane Devi Parvatasana Mandali Vishnu Patni Namastubhyam Padasparsham Shamasmami. This shloka seeks the forgiveness of Mother Earth for touching her with our feet. Even our traditional dancers offer their pranams to Mother Earth before performing. Bhumata, the bestower of all that is required to sustain our life, is the very personification of patience and compassion. We, her children, must therefore show respect for her and use the resources wisely and sustainably. One of the treasures given by Bhumata is the cow. Bhagwan has exhorted many a times, 1 ounce of cow's milk is better than barrels of donkey milk. Mother cow has been given a very high status in our culture and tradition. Lord himself took the role of tending to cows in Krishna Avatara. Godana is considered the highest form of charity. Cow is also worshipped as a celestial, wish-fulfilling Kamadhenu. It is believed that all gods and 14 lokas reside in the cow. Hence, Go Puja is considered most auspicious and fruitful. Bhagwan also constructed Goshalas and maintained the Gokulam, and he used to personally feed the cows during the Krishnashtami and give them love. In the Skanda Purana too, it is stated that offering respect to the cows will help the devotees to diminish the reactions to their past evil actions. Lord Krishna in Srimad Bhagavatam also said that the Lord himself can be worshipped within the cow by lovingly tending to them. Gomata is not only important because of the life-sustaining milk that she provides. It is stated in our ancient scriptures that the presence of the cow itself is beneficial to the environment. The Surya Ketu nerve, which is present at the back of the cow, is known to absorb harmful radiations and cleanse the atmosphere around. Even her so-called refuse is very useful and has been given importance in our tradition. Cow dung has been attributed to more than 100 uses. It is not only the source of fuel, but is traditionally used to cover the walls and the floorings, and this is known to prevent harmful radiations. It is also known to be having antiseptic and protective properties. Panchagavya, another product which is derived from five products of cow, has been scientifically found to be very useful in agriculture and for many other applications. This land of Bharat, which has so much of tradition, rich tradition and culture, is also venerated as Mother, the Desha Mata or the Bharata Mata. Janani Janma Bhumishya Swargadapi Gariyasi. Mother and motherland are greater than even heaven, declared Lord Rama, and many times Bhagwan has quoted this. Bhagwan also describes Bharat as Karma Bhumi, Yoga Bhumi and Tyaga Bhumi. Since in India, the spiritual quest was sincerely pursued along with material objectives, people here had the good fortune of the Vedamata incarnating. The heroic sages of Bharat, with their capacity to concentrate and experience the bliss resulting from practicing the Vedic dictums, became eligible to receive the Vedic message. There are several scientific achievements of the sages of ancient India which has been forgotten today. For instance, construction of Vimana or the flying vehicles was described way back by sage Bharadwaja. Sages were advanced in the science of mind. They could reproduce the past and predict the future. Science of medicine was highly developed in India. Sage Atreya is credited with the propagation of healing techniques. Sage Sushruta had expounded way back many surgical processes. Dhanvantri and many other sages have brought to light many other medical discoveries of ancient India. There is hardly any branch of study that was not researched or practiced by the ancient Indians. Extolling this greatness of Bharat, Swami used to often recite this Telugu verse, Kanda kandantara khyati narchinjana mahaniyulanna kanna matrubhumi paschata virulu paradolinchiya swatantramulaganna samarabhumi panditya chala prakhyati kanchina pratibha chupinchina bharatabhumi sangeeta sahitya sastriya vidyala dishakti chupina divya bhumi chitrakalala toda chitramai unnadu bharatabhumi endu janama జననమన్నది భారత మాత ధర్మ భాగ్యము కాపాడ బాధ్యతంత మీదే బాలులారా బాధ్యతెంతు మీరే బాలురాల్ విచ్ మీన్స్ దిస్ గ్రేట్ మదర్ ల్యాండ్ ఆఫ్ ఆర్స్ విచ్ ప్రొడ్యూస్డ్ హైలీ ఎవాల్వ్డ్ మెన్ హూ స్ప్రెడ్ ఇట్స్ గ్లోరీ అక్రాస్ ద కాంటినెంట్స్ దిస్ హీరోయిక్ ల్యాండ్ విచ్ వాన్ ఇట్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆక్సిడెంటల్ అడ్వెంచర్స్ దిస్ సీక్రెట్ ల్యాండ్ విచ్ అచీవ్డ్ ఎమినెన్స్ ఇన్ మ్యూజిక్ లిటరేచర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ Being born in this land of beauty, resplendent and artistic achievements, it is a supreme duty of all to protect the treasure of Dharma bequeathed to us by Bharata Mata. To be born in a country with such rich diversity in itself is a blessing, our good fortune. We have to be proud of this wide and useful Vedic wisdom of Bharat and give due credit and respect. We have to realize our self-worth and not simply imitate others. One of the basic underlying foundation or principle of Bharat is the Vedas. Thus, Vedas are also referred to or honored as the Veda Mata. The Vedas are the soul that sustains the spiritual life of Bharat. It is the very breath of Bharat. They possess divine power, amazing in its effect. The Vedas have been greatly explored not only by us, by the foreigners, especially the Germans, as told by Bhagwan. German scholars have realized the powers of mantra. They conducted many patient and painstaking research on them. This enabled them to unravel very strange mysteries, and they found that the Vedas contain a lot of secrets which confer progress on man. It is a sad state, as Swami has lamented many times, that when other countries are coming forward to learn our Vedic language, Sanskrit, so that they can understand the Vedas and the secrets and the subtleties of the Vedic culture, we Indians have been lagging behind a lot. Among the Vedas, Gayatri Mantra is considered as the quintessence. Gayatri Chandasa Mata, verily it is the mother of Vedas. It is the destroyer of sins. Chanting of this powerful mantra with faith and devotion bestows upon the person freedom from the fruits of karma. It helps to purify the mind, and like the sun rays, helps to dispel the darkness from within oneself. The Gayatri Mantra is one of the oldest of the divine hymns and has a compelling charm of its own. The greatness of the Gayatri Mantra is that it has the power of mantra and also the power of prayer. When the power of prayer is combined with the power of mantra, the seeker is fully equipped with the most effective instrument to bring out the spiritual potentialities to the maximum extent. This is the uniqueness of Gayatri Mantra. The structure of Gayatri Mantra has three distinct parts. the first part is to prepare the seeker's mind for prayer, meditation and realization. The second part, which consists of the second and the third lines, is directed to intensify the seeker's aspiration or determination to reach the goal of realization, that is mumukshatva. The first two parts involve effort on the part of the sadhaka, while the third part consists of the last line that brings about an attitude of self-surrender, that is the stage of no effort. Gayatri Mantra is known to bestow health, longevity, strength, beauty, vitality and resplendence to the person chanting the mantra. There is instances of sage Gautama feeding thousands of people while the country was facing 12 years of famine with the power of just the Gayatri Mantra. And these are well described. Such instances are described in our Puranas. The greatness of Gayatri Mantra has also been recognized by the Western world. One of the scientists, a British-born evolutionary biologist, J.B.S. Haldane, wrote, "The Gayatri Mantra should be carved on the doors of every laboratory of the world." According to Swami, Gayatri Mantra does not belong to any caste, to any sect, or to any religion as such. It is universal in nature. Hence, Gayatri Mantra can be aptly extolled in the following verse as follows. Sarva roga nivarini gayatri, sarva dukkha pariharini gayatri, sarva vancha phalashri gayatri, sarva veda mata gayatri. There is a small anecdote which Bhagwan usually narrates, used to narrate as a chinna katha, to tell the current status of the youth regarding our culture and their knowledge of this, our culture and tradition. He used to speak about a particular young man, a son of a father, who was very much imbued with Indian tradition and culture. He used to advise his son to chant the Gayatri Mantra at least thrice a day. It is actually mentioned that Gayatri Mantra should be chanted thrice a day, preferably in the morning, that is Sandhya Kalam, and in the evening Sandhya Kalam. Now this son was a little reluctant. But in order to please his father, he started reciting. But over the period of time, he got bored over it. He didn't find any meaning about it. So he started doing it in a different way, and the father observed that he is able to finish his prayers very fast. So one day he called this boy and asked him, "What is it that you are doing? You please tell me or show me how you are doing." So he said, so he recited the Gayatri Mantra, and after that he said, "Ditto, ditto, ditto, ditto," 108 times. The father was shocked. He didn't have any words to explain to him what a purposeless effort he is going through. He just prayed to God, and the boy went to the college. Now the college, he made sure that he made a highway to outside land, that is the foreign countries, made sure that his further education is there. The father allowed that. But before going, he wanted him to come to the Devi Mata temple so that he can take her blessings and go, so that he comes back without losing the Indian culture. The boy goes, and after 3 years, he comes back. So the first thing the parents do is they go take this boy to the Devi temple. This boy is reluctant to come in, and when asked, he says, "I can't walk without a shoe." Then the father patiently tells him, "No, we can't go in with a shoe. How is that you have forgotten all this?" Then he makes him remove the shoe and goes inside the temple. And then when he goes towards, or goes in front of the Devi, father says, "Please pray to Devi for having, and thank her for having finished your education successfully." So this boy says, "Hi, mommy, how are you? How are you? How do you do?" And he tries to go and give his shake hands. I mean, this is literally how Swami had told in one of his discourses. Naturally, the parents were very flabbergasted, and then they, in spite of being in the temple, the father is enraged and he slaps the boy and he says, "Thank God you didn't forget who your mother and father are." Swami says this is the state of our youth today. And I think it's high time we reflect on this more seriously and see how we can benefit from this rich Indian culture and tradition of Bharat, and give respect and pay homage to all these five forms of mother. For all of us, however, the embodiment of these forms of mother is personified in Bhagwan Shri Sathya Sai Baba, the Veda Purusha, a great patriot, the spiritual son of Bharat, who still showers the love of thousand mothers, the solace of the poor and needy, the eternal Guru. To that supreme loving mother, I offer my loving gratitude. Beloved Sai Ma, I pray for your grace for all. Please help us tread the royal path of Sai Dharma, overcoming all obstacles and impediments. Let us always bask in your divine love and protection. Help us to make thee happy every moment of our lives, Sai Ram.
Thank you, Srividya ma'am, for that wonderful and insightful talk on the mother principle. The next speaker for this evening is Aditya Dilip Kurdekar. Aditya hails from Kaiga in Karnataka, and he studied in Kaiga till his 10th class. Thereafter, he finished his 11th and 12th class from the Sri Sathya Sai Higher Secondary School in Prashanthi Nilayam. Then he did his BSc Physics from the Vrindavan campus. And after that, Aditya has moved to Prashanthi Nilayam and he is currently pursuing his first year MSc in the Nanoscience program. Aditya is competent at poetry, writing short stories, and sketching. He comes from a family of accomplished orators, and Aditya himself has won quite a few prizes for his talks both in Hindi and in English. Aditya is also a member of the University Brass Band. He will talk to us on the quest of love. I give you Aditya.
Om Shri Sai Ram. Dearest Bhagwan, I offer myself at thy lotus feet. Respected elders, teachers, and dear sisters and brothers, a loving Sai Ram to one and all. I stand here as a witness, as a subject, and as a bard, all rolled into one, to narrate a tale. A tale of a quest of something as subtle as thought, yet as pervasive as consciousness, the tale of the quest of love. Prema Swarupulara, embodiments of love. These were the words which provoked the question in my mind, what is love? And thus began my quest. I started looking for an answer in the world outside, and I started at its definition. Love as a strong feeling of affection. It is the care and concern that one living being showers on another. So, love is a feeling, an emotion. So now, if love is a feeling, then it has many facets. It can be the love between a mother and a child, between siblings, between friends, or even between a patriot and his motherland. But then, all these forms of love are worldly love. They are as temporary as the human lives. And in my understanding, love is something which is eternal, which is permanent. So, worldly love can't be true love. And if that is the case, then true love must be divine love. For divine love is permanent, it is eternal, it spans lifetime. But then, what is divine love? Divine love is the love between God and a devotee. God can go to any extent to come to the rescue of his devotee and alleviate his pain and suffering, surely as an act of love. Did not Lord Vishnu rush to the rescue of the elephant king Gajendra when his leg was caught by a crocodile? Did not Lord Shiva rush to the rescue of Markandeya when death himself came to take him away? Did not Lord Vishnu come to the rescue of Prahlada when his father subjected him to intense torture and cruelty? Every instance mentioned before highlights the love of divine. But divine love is also made of two parts, God's love for man and man's love for God. So then, what about man's love for God? Sometimes it happens that man doubts the divine and thus he fails the test of love. So even if we define love as divine love, it is still incomplete. So then, what is love? It cannot just be a feeling. Then what is love? Bhagwan has always stressed on the five human values, Satya, Dharma, Shanti, Prema and Ahimsa. Prema, that is love. So love is a human value, rather the most important human value, because from love spring the other human values. For love in thought is truth, love in action is righteousness, love in feeling is peace, and love in understanding is not violence. Love is Bhagwan's most important message. In his own words, the Sai principle and the Sai message are one and the same, love. But why did God choose love? What is so sacred about love? And the answer to this question I found in the world that the modern man has created. It's filled with hatred. One is ready to kill even his own blood just for the sake of material possessions. If that is the case, then man is heading towards self-extinction. So if he has to save himself, there is just one way out. He has to rekindle the spirit of love in his heart. And when he rekindles it, there is a way out for him. Even Bhagwan says, love and faith are the two cardinal principles that can redeem humankind. So, love. So God chose love. So I can define love as a human value, but can I? My thirst was not quenched. If love is something that has to be taught, if love is something that has to be reinstilled in our heart as if it never was there, then I think I had come no closer to the answer. Love cannot be just a human value. The answer eluded me. I was back to the same point where I had started. So what is this love? In despair, I gave up. I had failed miserably. Knees bent in humility and hands stretched skywards in surrender, I called out to him. I cried out to him. But the quest of love is mysterious. The quest of love is elusive. But love is simple. For finally, at that moment, it chose to reveal itself to me. And yes, it was a revelation. It came to me in a flash. For what is it that existed even before the birth of time? What is it that shall exist even after the universe shall fade away? What is it that is eternal and is in our hearts forever? What is it that is the basis of creation? What is it that can neither be created nor be destroyed, but can be only felt and experienced? These questions pointed towards one answer. That was God. And these questions describe another answer, that was love. So the answer was staring in my face. That was, love is God. Yes, love is God. Live in love. Has he not declared this again and again? Love is that eternal force which created the universe. Love is that eternal force with which the universe shall dissolve away. Love is that eternal force which can neither be created nor be destroyed, but can be only felt and experienced. Love is that force which resides in our heart as God. Love is the basis of creation. For has not Bhagwan declared again and again, I separated myself from myself to love myself. Love is the fundamental undercurrent of the universe. Love is the force that is responsible for occurrences in the universe. Love is the fabric of the universe. Love is what runs the universe. And finally, this is what Bhagwan was trying to tell me all this while. Prema Swarupulara, embodiments of divine love. These eternal words with which he addressed us, that acknowledgement with which he raised us to the level of divinity himself, if there is a task that awaits us, if there is a goal that is defined for us by Bhagwan himself, that is to justify these words with which he called us, Prem Swarupulara, embodiments of divine love. And how do we do it? The path also has been shown to us. For what is it? He always said, my life is my message. All we have to do is live his message as our life, and then our life shall become his message of love. Thus, the quest came to an end. Thus, I found the answer that I was looking for. What is love? Love is God. Having been in close proximity of Bhagwan for so many years, which is always feeling like floating in a river of love, I have learned many lessons at his lotus feet. I would like to share two of them with you all. Bhagwan seized his finite form and assumed the infinite form, yet his love was ever full and ever fulfilling. In my third UG, just before the gratitude program, I had prayed to Bhagwan that he should show us his divine presence, his physical presence, that he was there for the program and bless us all. The day of program came, but nothing extraordinary happened that could have answered my prayer. My prayers remained unanswered. I went back to Vrindavan, and one day I got a dream in which I saw Bhagwan sitting in the portico in his wheelchair, and we were all sitting here in the Kulwant Hall singing out our songs of gratitude for him. At the end of the program, Swami came amidst us, threw chocolates at us, and blessed us with the chance of photographs, and then the dream ended. Even as the dream ended and I woke up, only one thought prevailed in my mind, that my prayers were answered already. But frailties of my mind led me to question the experience. Yet, I shared this with my co-room leader, and then, even as I was narrating this dream to him, he suddenly remembered that the chocolates which he had blessed during the gratitude program, he had not yet distributed. And he started distributing those chocolates to all my roommates and even to me. Even as I finished narrating the dream, Bhagwan had already proved to me that what I had experienced was real. For those very chocolates which he had given to me in the dream were now in my hands. Love can go to any extent to prove that you have experienced love. The lesson I learned, love leaves no stones unturned. The second experience, when I joined back Vrindavan for my third UG after the end of the vacation, there was a hollowness in my heart due to the absence of his physical presence. I did not know what to do. I was feeling melancholic because on every other birthday before, he had blessed me profusely and had celebrated my birthday with me. But this time, it was not going to be so. He was not going to be there. I was sad. One day, just a month before my birthday, one classmate of mine comes running to me and tells me that he had seen a dream of Bhagwan. In the dream, he saw that he was sitting in the Sai Kulwant Hall with a tray for birthday blessing, and next to him, sitting was me. Swami came to the Sai Kulwant Hall. He came and sat in the portico, and he beckoned to him to come on the stage with his tray. Even as he got up, suddenly Swami told him to stop. And as he stopped, Swami told him to pass on the tray to me. I took the tray from him. I went up to Bhagwan. Bhagwan blessed the tray, blessed me, and then spoke to me, and then asked me to go back and sit. And afterwards, he called the other boy and blessed him. Even as he finished narrating the dream of his, I knew my birthday was already celebrated with Bhagwan. He had already blessed me for my birthday, and I did not need anything more than that. Lesson learned. Love knows no bounds. Love knows no barriers. Love is a reward unto itself. I can go on and on, but I think my silence shall speak more than I can, because in the depth of silence, love truly shall speak to you. I would like to end with the words of Khalil Gibran on love. When love beckons to you, follow him, though his ways are hard and steep. When his wings enfold you, yield to him, though the sword hidden among his pinions may wound you. And when he speaks to you, believe him, though his voice may shatter your dreams, as north winds lay waste the garden. Even as he crowns you, so shall he crucify you. Even as he is for your growth, so he is for your pruning. Even as he ascends to your height and caresses your tenderest branch which quiver in sun, so shall he descend to your roots and shake your clingings to the earth. Like sheaves of corn, he shall gather you unto himself. He threshes you to make you naked. He sifts you to make you free from husk. He grinds you to whiteness. He kneads you until you are pliant. And he assigns you to the sacred fire, that you may become the sacred bread in the sacred feast of God. With these words, I take your leave. I wish you all success in your quest for love. Thank you for your patient listening. Jai Sai Ram.
I recall a few more lines from that same poem of Khalil Gibran that Aditya just quoted from. I quote, "When you love, you should not say, God is in my heart, but rather, I am in the heart of God. And think not you can direct the course of love, for love, when it finds you worthy, directs your course." I unquote. Thank you, Aditya, for that lovely speech. Our last speaker for this evening is Aditya Shekhar. Aditya Shekhar is from Singapore and had completed his higher education in Singapore. He is currently pursuing his second year BSc program in the Brindavan campus. Aditya has finished his diploma in Mridangam and is an avid sportsman as well. His topic will be feeling his presence.
I offer my humble pranams at Bhagavan's lotus feet. Dearest Swami, respected elders, sisters and brothers, Sai Ram to all of you. When Albert Einstein was formulating the principal tenets of his path-breaking theory of relativity, he asked himself a simple question. If I were to close my eyes and sit in a car, would I be able to differentiate between two situations? The first, in which the car is traveling at a constant speed, and the second, in which the car is not traveling at all. Similarly, when I was at Prashanthi Nilayam 1.5 years ago for the entrance examination for the Sri Satya Sai Institute of Higher Learning, I found myself pondering over a similar conundrum. I was asking myself, if I were to close my eyes and sit in this hall, what would be the difference between that day and a day 10 years in the past? And I felt then that the only difference could be in my ability to feel his presence. Less than a month later, after we had been inducted into the portals of this institute, we found ourselves back at Prashanthi Nilayam, this time for the summer course on Indian culture and spirituality. And during this summer course, the registrar of the institute was highlighting the salient features and primary characteristics of the institute. And in that address, he mentioned that one of its goals is that each and every student before passing out of these portals must experience Swami. And that got me thinking, what exactly did it mean to experience Swami, particularly in today's context? And back then, I remember that I strongly felt that to experience Swami, one had to feel him, to feel his presence, to feel his omnipresence. But what exactly is it about His omnipresence that benefits us? What is it that we get from His omnipresence? And all these benefits from His omnipresence can be summarized in just one word, that is reassurance. On this note, I am reminded of a short story. There was once a little girl who was traveling with her father on a 3-day road trip in Europe. On the first night after the sun had set, the girl asked her father, "Daddy, where are we going?" And the father said, "To your uncle's house in Germany." And then the girl asked, "Daddy, do you know how to get there?" And the father said, "No, but I'm sure we'll find a way." The same conversation repeated itself on the second night. But on the third night, the father was surprised to find that the car was silent. And he turned around expecting to find his little daughter fast asleep. But to his surprise, she was staring out of the window, looking at the scenery outside. So he asked her, "Child, do you know where we are going?" And she said, "Yes, we are going to my uncle's house." He asked, "Do you know how we are going there?" And she said, "No." And the father was puzzled by then, so he asked again, "Then why aren't you worried tonight?" And she said, "Because Daddy is driving." Similarly, when we know that on this journey of life, when God is driving us, what greater reassurance do we need than His presence, than the knowledge that He is there to take care of us at every moment, for every step throughout this arduous journey. When Henry Ford set up his Ford Motor Company and ventured into the automobile industry, he did so by revolutionizing the factory production methods, for he introduced the assembly line technique, in which he gave each worker his own niche, his own forte to specialize in and focus on. Similarly, in our lives, God, as our manager, has given us our own specific roles and duties. And when we have faith in His knowledge, when we have trust in His judgment, when we have confidence in His decisions, when we believe in His ability, then and only then can we progress to feeling Him, to feeling His presence, to feeling His omnipresence. There is a verse in the Bible that says, "My presence shall go with thee." So now that we have the assurance that He is with us, how can we go about getting the reassurance of feeling Him with us? The first way is to feel Him in the events that happen around us. Many times in our lives, we may be placed in situations which appear bleak, which appear helpless and hopeless, which appear to offer no avenue of escape. And at that moment, the circumstances of our surroundings may contrive to put us in a better place. And instead of attributing that sudden turn of events to a coincidence, let us remember that coincidences are merely those moments when God chooses to remain anonymous. And let us feel Him through those events. Feel Him and let us benefit and derive the reassurance from that feeling. The second way in which one can feel His presence is through the people around us, through those whom He has chosen as His instruments. For example, during this Dashara festival, we, the students of His educational institutions, have been taking part in the annual Grama Seva. And as we go to the villages, when we stand in front of the doorsteps of these villages, as we hand over the food, the laddus and the clothes, the joy that we see on their faces speaks for itself and speaks out that they do not see us for just whom we are. Instead, they see Bhagavan Himself through us. As far as they are concerned, Swami is coming to these villages and through us is giving them His love, His prasadam, His blessings. Similarly, in our lives, whenever people step in and make a change for us, let us acknowledge that God is acting through them. Acknowledge that they are His instruments. And feel Him through them, so that we may derive this reassurance from His feeling. The next way in which one can feel His presence is just through our surroundings, through the ambient environment that may be around us. With regards to this, I am reminded of a short story. Once there was a 4-year-old child who had gone shopping with his parents in the streets of Chennai. Situation was such The road was crowded. It was a dark night. And suddenly the child found himself separated from his parents. Not knowing what to do, he wanted to get away from the hustle and bustle of his surroundings. So he turned into a dark alley. For the next 45 minutes, his parents frantically went around that entire locality searching for this child, alternating between turning to the forces of the physical law and the forces of the cosmic law, hopping from the police station to the temple, all in the hope that their only child may be found again. Eventually, they got a phone call from one of the shopkeepers informing them that the child was sitting happily on the steps of this shop, sipping orange juice without ice, as per the child's customized request. When the parents reached the shop, the child showed no signs of being lost. Instead, he was enjoying himself. So upon going back home, amidst the scenes of relief, the mother of this child found this as an opportune teaching moment and decided to teach him a small lesson. So she called him aside to the privacy of another room and she asked him, "Son, do you have any idea what you did? Do you know what could have happened to you?" And the child replied, "Mother, nothing could have happened to me, for Swami was with me the entire time." It was a simple reply, but what was even simpler was the conviction that the mother saw in the child's eyes. And this conviction told the mother that the child had indeed felt Swami in those streets. And that presence that the child had felt had made the child be completely unaffected by what was going on around him. Similarly, when we are lost in the streets of life, why can't we feel Swami around us? And that feeling can help us be unaffected by our problems and give us the happiness and the reassurance. A few years back, Swami had gone to the Prashanti Nilayam hostel. And while addressing the students there, he said, "Wherever you may go, whichever town or village you may take up work in, I will always be with you." And when the translator translated this message, he added, "like a shadow." Upon which Swami promptly cut in and said, "No, not like a shadow, but like your own self." Through this small incident, Swami was telling us that he was not just going to be around us like a shadow, which may be behind us, beside us, or in front of us, depending on the position of a light source and your orientation. But instead, he was going to be within us, guiding us and guarding us from within, directing us and instructing us from within, protecting us and taking care of us from within. Swami was giving us the assurance that he was going to be our manager, our driver, that he was going to marshal us, and all this from within us. I'm reminded now of an incident that occurred 10 years back in this bhajan hall. I was then just a 9-year-old child, seated in the bhajan hall, waiting for Swami to come. And when Swami entered the bhajan hall, he walked up to me and he asked, "Why have you come here?" And I said, "To see you, Swami." So Swami asked, "Is Swami in you?" And I said, "Yes, Swami." And then he asked, "Then why have you come?" And at that moment, I had no reply, for I was logically outwitted. Nothing that I could think of could suffice as a reply to Swami's question. He then went on to address the rest of the people in that venue. But I knew then that he had made his message clear. He was not just telling me, he had made me tell myself that he was within. He had brought out from within the fact that he was within. And he had given the assurance and made me feel the reassurance that he was within. When I was lost as a child in the streets of Chennai, I felt him around me. And now he had told me that he was within me. And if he is truly within me, if he is truly within each and every one of us, then wasn't he within us before? In which case, he was within us, he is within us, and he will be within us. So the question arises, what is the difference between then and now? If he was within then and he is within now, then by default, there is no difference. And I had my answer to my question. All it takes is to feel Swami within, to feel his presence within us, and his presence, his omnipresence, and he himself will be felt. And then there would be no difference between then and now. Jai Sai Ram.
Thank you, Aditya. I, for one, have no doubt in that Swami is very much watching over us as always. He continues to guide us. He gives us what we seek and thrusts on us what we need. From feeling His presence, it's time to see His form and listen to His voice. On behalf of all gathered here, I pray, Bhagwan, that you bless us with your divine message.
మనము ప్రత్యేకించినటువంటి భక్తులమని, తాను దైవమని మనం భ్రమిస్తున్నాము, ఆ భేదాన్ని మనం దూరం చేసుకోవాలి.
We have differences that you are the devotee and the God is separate from you.
మానవునకు ఈ అర్షత్ వర్గం చేత లభించేటువంటి యొక్క దుర్గుణములే ఇన్ని విధమైనటువంటి దురాచారములకు మూల కారణం.
ఇన్ ఫ్యాక్ట్ ద సిక్స్ వీక్నెసెస్ లేటెంట్ విత్ ఇన్ ద మ్యాన్ లైక్ యాంగర్ గ్రీడ్ అవరిస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్ కాన్సెప్ట్.
పశువులకు ఉన్నాయి ఈ అర్షత్ వర్గాలు, మనిషికి ఉన్నాయి.
అండ్ దీస్ six weaknesses are present in animals also.
ఆ పశువుకు నీకు భేదం ఏమిటి?
What is the difference between animal and you?
పశువు పుజిస్తున్నాయి.
Animals partake.
పశువులు నిద్రిస్తున్నాయి.
And they also sleep.
పశువులు ఆకలి అనుభవిస్తున్నాయి.
And they too have hunger.
మనిషి నిద్రిస్తున్నాడు.
Man sleeps.
మనిషి అనుభవిస్తున్నాడు.
Man experiences.
వానికి దీనికి ఉన్నటువంటి భేదం ఏమిటి?
What is the difference then between man and animal?
కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ, అది మనిషికి ఉండేటువంటిది.
Man should have that ప్రజ్ఞానాద స్పిరిచువల్ అవేర్.
ఆ ప్రజ్ఞానం అనేటువంటిది, వివేకం అనేటువంటిది ఉన్నప్పుడు వీడు ఏమాత్రం దుఃఖించడు.
సో లాంగ్ దట్ ఇంటెలెక్ట్ ఆఫ్ ప్రజ్ఞాన స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ విత్ యు,
అన్ని వచ్చినా పోతున్నాయి, పాసింగ్ క్లౌడ్స్.
All the rest they come and go, pass off like passing clouds.
ఈ పాసింగ్ క్లౌడ్స్ ని పట్టుకొని మనం ఎందుకు ఇంత విచారించాలి?
Why should we worry, brood over these passing clouds?
కదిలిపోయినటువంటి యొక్క తత్వాన్ని మనం పట్టుకోవాలి.
దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ హస్ గాట్ టు బి కాట్ హోల్డ్ ఆన్.
అది ఏ మన ఆత్మతత్వము.
దట్ ఈస్ యువర్ ట్రూ సెల్ఫ్.
అది ఏ మన చైతన్య తత్వము.
దట్ ఈస్ అవర్ అవేర్.
అది ఏ మన దివ్యత్వము.
దట్ ఈస్ డివినిటీ.
అది ఏ మన పవిత్రము.
దట్ ఈస్ సీక్రెట్.
దాన్ని సూచితివా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
దెన్ వన్స్ యు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యూ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యూ టర్న్ ఇన్ టు గాడ్.
కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి మనకు మనమే చూసుకోవాలి.
యూ హ్యావ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్.
నిన్న చెప్పాను, మమై వాంసం జీవలోకే జీవభూత సనాతన.
భగవాన్ సెడ్ యెస్టర్డే దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, యు అండ్ గాడ్.
అందరి యందు ఉండినటువంటిదంతా కూడాను నా అంశమే అన్నారు.
ఇన్ ఫ్యాక్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎగ్జిస్ట్.
అయితే ఈ అంశం లోపల ఈ కనిపించేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు, కోపములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
Then where from the apparent difficulties, troubles and problems have come?
ఇవన్నీ పశుత్వంతో కూడినటువంటి భావాలు మన హృదయంలో నింపుకున్నాము.
Our heart is full of bestial feelings.
ఈ పశుత్వంతో నింపుకున్నటువంటి భావాలు దూరం పంపించి,
you have to distance yourself from this animality.
కడిగి వేసే.
You just drive them out.
Run away from bad company.
Run away from the bad company.
ఆ సత్యమైనటువంటి భావాలను నువ్వు నింపుకో.
Fill your heart with this eternal truth.
ఈ కప్పు లోపల జలం ఉంటుండాలి.
అండ్ దిస్ కప్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
ఈ జలం లోపల ఇంకో పాలు పోయాలనుకుంటే ఈ జలాన్ని పారపోయాలి.
ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్ యూ హావ్ టు పోర్ అవుట్ ద వాటర్ ఆల్రెడీ ప్రెజెంట్ దేర్. అప్పుడు
లేకుండా జలం లోపల తిరిగి పాలు కూడా పోస్తే జలము పాలు రెండు వ్యర్థమైపోతాయి.
ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ జస్ట్ మిక్స్ మిల్క్ ఓవర్ దేర్,
నీ హృదయం నుండి కూడా నువ్వు దుర్మార్గమైనటువంటి భావాలంతా నింపుకున్నావు.
యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ.
అలాంటి దుర్మార్గమైన భావాలపైన సన్మార్గం అనే విషయాలు నింపుకుంటే అది ఇది రెండు కూడా చెడిపోతుంది.
Now with all the cruelty, wickedness behind, you cannot fill it up with sanctity.
ఏది కూడా నీకు చేయిచిక్కదు.
You cannot get it either.
కనుక నీవు చెడ్డను దూరం చేసి,
so distance yourself from the bad.
పవిత్రాన్ని నీవు నింపుకో.
Fill it up with sacred qualities.
అప్పుడు నీవు పవిత్రమైనటువంటి జీవిగా మారుతావు.
Then you will become a sacred being.
కనుక మనం పవిత్రులు కావాలనుకున్నప్పుడు,
to lead sacred
life, మన పాత్రను పవిత్రమైనటువంటి ఇదిగా నిలుచుకోవాలి.
వీ షుడ్ ఫాలో ద సీక్రెట్ పాత్ టు మేక్ అవర్ లైఫ్ సీక్రెట్.
ఈ కేవలం ఒక ఎంప్టీగా పెట్టుకోవాలి.
అండ్ వీ షుడ్ మేక్ దిస్ ఎ సార్ట్ ఆఫ్
హృదయము ఒక పవిత్రమైనటువంటి ఇదిగా పెట్టుకున్నప్పుడు దాంట్లో అన్ని నింపుకోవచ్చును.
వెన్ వన్స్ ది హార్ట్ ఈస్ సీక్రెట్, యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్.
మనం ఎన్ని సంపాదిస్తున్నాము?
We earn many.
ఎంత ధనం సంపాదిస్తున్నాము?
We earn a lot of money.
ఎంత తిండిని సంపాదించుకుంటున్నాము?
So many.
కానీ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి?
What will happen to them?
ఎవరికి ఇస్తున్నాము?
To whom are you sharing?
ఎవరికి లేదు.
No.
కనపటికి ఎవరికి పెడతాము, ఎవరికి పుచ్చుతాము?
Ultimately, who will claim your property? Nobody.
జనాన్ని పొట్ట నింపుకునే నిమిత్తమై ఎంతో మనం దక్షిణ సంపాదిస్తున్నాము.
To fill this little stomach, you earn lakhs and lakhs of money.
ఈ సంపాదించినటువంటి కూడా కడుపు నింపుకుంటున్నామా?
In fact, all the money that you earn, will it help you to fill the stomach?
లేదు.
No.
కనుకనే క్షణభంగురమైనటువంటి యొక్క జీవితం కోసమని ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాము.
ఫర్ దిస్ మొమెంటరీ లైఫ్ వి ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
మన దేహమే అనిత్యము.
ద బాడీ ఇస్ టెంపరరీ.
ఇదంతా ఒక వాటర్ బబుల్.
బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
Don't follow the mind, don't follow the body.
Follow the love, follow the conscience.
Follow your love, follow the conscience.
కల్పని నీవు నిజమైనటువంటి తత్వాన్ని ఫాలో చేసుకుంటున్నావు.
You should follow the reality.
ఇదే మనం ఈనాడు చదువులో నేర్చుకోవాల్సినటువంటిదంట.
This is the true form of education.
ఎన్నో చదువులు చదువుతున్నారు.
You study many.
చదువులు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
For all we study and study ultimately die. We should study to be immortal.
ఈ చదువుల వల్ల మనకు లభించేటువంటిది ఏమిటి?
వాట్ ఆర్ ది రిజల్ట్ అవుట్ ఆఫ్ ది స్టడీ సెక్యులర్?
ఇది ప్రపంచంలో ఉండినంత వరకు పొట్ట నింపుకోవడానికి ఒక మార్గం అవుతుంది.
ది స్టడీస్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
చదువుకున్న వాడు పొట్ట నింపుకుంటున్నాడు, చదువులేని బెగ్గర్ పొట్ట నింపుకుంటున్నాడు. పొట్ట నింపుకోవటం ఆ గొప్పది.
ఎడ్యుకేటెడ్ పర్సన్ uneducated beggar also fill their stomachs.
పొట్టం నింపుకోవటం కాదు,
not simply to feed your belly.
మన హృదయాన్ని నింపుకోవాలి.
We should fill our heart.
ఈ హృదయాన్ని మనం ప్రేమతో నింపుకోవాలి.
Fill your heart with love.
ఈ ప్రేమనే సర్వస్వాన్ని మనకు అందిస్తుంది.
And this love will help you to get the rest of them in the world.
హృదయాన్ని నింపుకోవడానికి నువ్వు ప్రయత్నించు.
Make every attempt trial to fill your heart.
అది ఏ కంపాషన్ హృదయం అనగా ఏమి కంపాషన్
హృదయ
దయతో నిండినటువంటిది
హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
ఆ కంపాషన్ ప్రేమ చేత మనం నింపుకోవాలి.
కంపాషన్ ఇస్ లవ్ విచ్ హస్ గాట్ టు బి ఫిల్డ్.
ఏ క్షణం మనకు చిక్కినా కానీ దాన్ని వ్యర్థం చేయకూడదు.
నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
ఆ ప్రేమని పెంచుకోవాలి.
అండ్ ప్రిజర్వ్ దట్ లవ్.
ఈ ప్రేమని ఈనాడు దూరం చేసి దీన్ని అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి కట్టగడపటికి ప్రేమను కూడా నిరాశకరంగా మార్చుకుంటున్నావు.
ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ అవే ఫ్రమ్ దిస్ లవ్. You convert it, you distort it, and ultimately...
ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
In fact, no one is attached to anybody.
ఎవరికి ఎవరికి సంబంధం?
Who is attached to anybody?
ఎవరికి ఎవరికి అనుబంధం?
What is that relationship?
లేనే లేదు.
Nothing.
ఈ సంబంధం అనుబంధములు నీవే నీవు పెంచుకుంటున్నావు.
Attachments and relationships are of your making.
నీవు పెళ్లి కాకముందు ఎవరు నీవు భర్త?
Prior to your marriage, who is your husband?
పెళ్లి అయిన తర్వాత ఎవరు నీకు భార్య?
And prior to that, who is your wife?
తిరిగి గతించిన తర్వాత ఎవరు నీకు భర్త?
After death, who is your husband?
ఎవరు నీకు భార్య?
And who is the wife?
రెండు లేవు.
No, both states don't exist.
అందుకోసమని ఈ యొక్క కుటుంబం లోపల ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అన్నారు.
Therefore, in the family life, we should view them as passing clouds.
Majjulo vachinayi, majjulo pothunnayi.
They have come in between and also leave in between.
Shashtavainatuvi kaane kaadu.
They are not permanent.
Ivanni kudunu kadiripoyye meghamulu vantivi.
They are like passing clouds.
ఇలాంటి దీనికోసమే మనం తప్పించనక్కర్లేదు.
వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ దీస్ పాసింగ్ క్లౌడ్స్.
కనుక నీవు వరీ చేయవలసింది ఏమిటి?
What for should we worry?
నీ ఆనందమునికై నీవు ప్రాకులాడాలి.
Struggle, work to be blissful.
నీ ప్రేమనే నీకు చిక్కాలి.
In fact, you should enjoy your love.
ఈ ప్రేమను సర్వనియందు కూడా నీవు నిరూపించు.
And you should share this love with everybody.
ఈనాటి మానవులందరూ కూడాను ప్రేమనంతా కూడాను పంచుకోకుండా దేశాన్ని అసూయను క్రోధాన్ని పెంచుకుంటున్నారు.
Man is not sharing his love with his fellow men. On the other hand, he is sharing his wickedness, cruelty, jealousy and anger.
కట్టగలబడికి మనం ప్రేమను పంచుకోవటం లేదు.
We are not sharing our love with the rest.
ద్వేషము 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 ద్వేషము.
There is hatred all the time.
ఇది మహారాక్షసి ఈ ద్వేషము.
And this hatred is much worse than the demon.
ఈ మహారాక్షసిని మనం పెంచుకుంటున్నామే కానీ పవిత్రమైన ప్రేమతత్వాన్ని పెంచుకోవటం లేదు.
The demonic hatred is ever on the rise today and not the love.
నీలో కించిత్తేమైన ప్రేమ లభించిన ఆ ప్రేమ తిరిగి 10 మందికి పంచుకో.
Even there is fraction of love within you, share it with others.
అది నీ యొక్క నిజమైనటువంటి కర్తవ్యం.
That is your real duty.
అట్టి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి
and do that duty properly.
నియమైనటువంటి యొక్క మార్గాన్ని పొందు.
And then acquire that, reach that position.
విద్యార్థులారా,
స్టూడెంట్స్,
మీరు చదివేటువంటి చదువుల లోపల
all your studies,
ఏదో కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ అంతా కూడా ఈ లోకానికి సంబంధించినటువంటివి.
సబ్జెక్ట్స్ బిలాంగ్ టు దిస్
యుగమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు బి బ్లిస్ఫుల్ ఇన్ ద అదర్ వరల్డ్.
పెంచుకోవాలి.
దట్ వి హావ్ టు డెవలప్.
అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
దెన్ యూ విల్ హావ్ దట్ ఎటర్నల్ బ్లిస్.
We will now have a cultural program to celebrate the 57th anniversary of the General Hospital of Prashanthi Nilayam. This program will be followed by bhajans and Mangalarti. Sairam.
శ్రీ సాయిరాం. సర్వహృదయవాసిని శ్రీ సాయి జగన్మాత, నీ తొలి మానసపుత్రికైన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ నీ పాదాల చెంత ప్రేమతో మోకరిల్లుతోంది. తన 57వ వార్షికోత్సవ శుభ సందర్భాన ఓ నాటక కుసుమాన్ని భక్తితో నీకు సమర్పిస్తోంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. మోక్ష సాధనకై ఆరోగ్యవంతమైన శరీరం ఎంత అవసరమో నీవు ఏనాడో నొక్కి చెప్పావు. కాని నీ మాటలను విస్మరించిన మానవాళి గతితప్పిన తమ జీవన విధానంతో కష్టాలను చేజేతులా కొనితెచ్చుకుంటోంది. నీవు బోధించిన ఆధ్యాత్మిక తత్వాలు మరియు ఆరోగ్య సూత్రాల ఆధారంగా నిర్మితమైన దేహో దేవాలయః అను ఈ నాటకం ఆపత్ సమయంలో మానవాళికొక మేల్కొలుపు కాగలదని ఆశిస్తున్నాం. దయతో ఈ నాటకాన్ని తిలకించి అందులోని సందేశాన్ని మా హృదయస్థం గావించి మమ్మాశీర్వదింప ప్రార్థన.
ఓం శ్రీ సాయిరాం. వి ద స్టాఫ్ ఆఫ్ శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయం ఆఫర్ అవర్ హార్ట్ ఫెల్ట్ ప్రణామ్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ డివైన్ హీలర్ హూ ఫ్రీస్ మ్యాన్ ఫ్రమ్ ద మ్యాలడీ ఆఫ్ ఎండ్లెస్ బర్త్ అండ్ డెత్. హ్యూమన్ బాడీ ఈజ్ ద వెహికల్ టు అచీవ్ ది హైయెస్ట్ గోల్ ఆఫ్ లైఫ్, ద బోట్ టు సెయిల్ అక్రాస్ ది భవసాగర. On the occasion of 57th anniversary of our hospital, we humbly present a drama entitled Deho Devalayah as a wake-up call for man to patch his leaky boat and row swiftly to the shore of enlightenment. Jai Sai Ram.
సాయిరాం డాక్టర్ గారు.
సాయిరాం సుభాష్.
సాయిరాం సార్.
ఏం రాజేష్, ఎలా ఉన్నావు? కడుపులో మంట తగ్గిందా?
మీరిచ్చిన ట్రీట్మెంట్తో ఇప్పుడు నా కడుపు కాశ్మీర్ హిమాలయాల్లా కూల్ గా ఉంది సార్.
చాలా సంతోషం.
అవును సార్, నిన్న రాత్రి 3 మిరపకాయ బజ్జీలు తిన్నా మంట పొడితే ఒట్టు.
అంటే నువ్వింకా నీ అలవాట్లు మార్చుకోలేదన్నమాట?
చేచే, అదేం లేదు సార్. సినిమా థియేటర్లో ఏదో ఫ్రెండ్స్ కి కంపెనీ ఇద్దామని తిన్నాను.
నువ్వు సినిమాలు కూడా ఇంకా వదలలేదన్నమాట?
బాగా తగ్గించాను సార్. ఏదో వారానికి ఒకటో రెండో మించి చూడట్లేదు.
అంతేనా?
మరేం చేస్తాం సార్, లైఫ్ లో అసలు తీరికన్నది దొరికితే కదా. ఉదయాన్నే జీమెయిల్, ఆఫీస్ బ్రేక్ లో ఆర్కుట్, సాయంత్రం ఫేస్బుక్, రాత్రి స్కైప్, ఇంకా మధ్య మధ్యలో ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్. అబ్బబ్బబ్బా, ఇన్ని పనుల మధ్య అసలు ఖాళీ దొరక్క బుర్ర వేడెక్కిపోతుంది సార్.
జంక్ ఫుడ్, సినిమా, ఇంటర్నెట్, మొబైల్, పరుగులు పెట్టే జీవన విధానం, యాంగ్జైటీ అండ్ టెన్షన్. ఆధునిక మానవుడిని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది
సార్. తన లైఫ్ స్టైల్ మార్చుకోమని రాజేష్ కి ఎన్నో సార్లు చెప్పాను, ఎప్పటికప్పుడే దానిని తను వాయిదా వేస్తూ వచ్చాడు. ఈరోజు ఎలాగైనా మీరే తన్ని ఇన్స్పైర్ చెయ్యాలి.
సాయిరాం, డాక్టర్ విశ్వనాథం గారు.
ఓ డాక్టర్ గారా, స్వాగతం. వీరు సుభాష్, రాజేష్.
సాయిరాం సార్.
నా మిత్రుడు డాక్టర్ కామేశ్వరరావు చిరకాలంగా స్వామి భక్తులు. సాయి యువతకు వీరు ఎన్నో ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించిన వారు. డాక్టర్ గారు, నీటి ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు, వాటిని ఎలా అధిగమించాలో మీరే మన యంగ్ ఫ్రెండ్స్ కి హితబోధ చేయాలి.
ఫ్రెండ్స్, నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యలకి కారణమేమిటో తెలుసా?
ఇల్లిటరసీ, పాలిటిక్స్, అన్హెల్దీ లైఫ్ స్టైల్,
ఇవేవీ కావు. అన్ని శారీరక, మానసిక, సామాజిక సమస్యలకి కారణం మనలో ఆధ్యాత్మిక దృక్పథం లోపించడమే.
ఒక కామన్ మ్యాన్ గా అటువంటి దృక్పథం అలవరుచుకోవడం కష్టం కదా సార్?
లేదు, అది చాలా తేలిక.
ఎలా?
నీ ప్రశ్నకు సమాధానం నీలోనే ఉంది. నీ దేహాన్నే ఒక్కసారి శ్రద్ధగా గమనించు, అదే నీకు గురువై నడిపిస్తుంది.
ఇంకాస్త వివరంగా చెప్పండి.
స్వామి అన్నారు, ప్రకృతి నుండి పాఠాలు ఓర్పుగా నేర్పుగా నేర్వండి అని. పంచభూతాలతో నిర్మితమైన మన శరీరం కూడా ప్రకృతిలో ఒక భాగమే. జాగ్రత్తగా గమనిస్తే మన శరీరం మనకు బోధించని ఆధ్యాత్మిక తత్వం కానీ ఆరోగ్య సూత్రం కానీ లేవు. రండి, మన దేహం బోధించే నిగూఢమైన సత్యాలేంటో తెలుసుకుందాం. ఇది అందరం కాసేపు ఏకాగ్రతతో కూర్చుని దిశానిర్దేశం చేయమని స్వామిని ప్రార్థిద్దాం.
ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహే తన్నః సర్వ ప్రచోదయాత్.
భరతను, సుభాష్ సుభాష్ అటు చూడు అప్పా.
ఏం తేజస్సు, చూస్తుంటే మానవ మాతృనిలా అనిపించడం లేదు. ఏ దివ్య పురుషుడో కాదు కదా?
అతన్నే అడుగుదాం. అయ్యా, ఎవరు మీరు?
భగవత్ సృష్టిలోని అందాలని నిన్ను ఆస్వాదింపచేస్తూ నీ జీవితంలో వెలుగులు నింపే నీ కంటిని నేను.
కన్నా, యు మీన్ ఐ?
అవును
సుభాష్, మనమేమీ అలగనడం లేదు కదా. ఏది, ఓసారి నన్ను గిల్లు.
అవసరం లేదు, మీరు చూస్తున్నది వాస్తవమే. మానవ జాతిని జరగబోయే విపత్తు నుండి కాపాడడానికి భగవదాజ్ఞ మేరకు కొన్ని సందేశాలతో మీ ముందుకొచ్చాను.
సందేశమా?
అవును. ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ ద మైండ్ అన్నారు. మనసులో ఏ ఆలోచనలున్నాయో కళ్ళు ఆ భావాలనే వ్యక్తపరుస్తాయి. స్వార్థం, స్వలాభం, కపటం, ఒత్తిడి వంటి అలజడులతో మనస్సు అల్ల కల్లోలమవడం వల్ల ఆధునిక మానవుని కళ్ళు కాంతిహీనమైన గాజుబొమ్మలని తలపిస్తుంది. అసలు కళ్ళనేవి ఎలాగుండాలో తెలుసా? కరుణార్ద్రపూరితమైన స్వామి నేత్రకమలాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. భగవంతుడు నాకు అమోఘమైన శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. కానీ ఈనాడు మీరు నన్ను అనేక విధాల దుర్వినియోగపరుస్తూ నిర్వీర్యుణ్ణి చేస్తున్నారు.
మేమా?
అవును, పవిత్రత లేని చూపు నాకు ఆయుక్షీణం కలిగిస్తుంది. ఈనాడు మీరు టీవీలని, సినిమాలని, మొబైల్స్ అని, కంప్యూటర్స్ అని అనేక విధాలుగా నాకు కష్టం కలిగిస్తూ నన్ను శక్తిహీనుణ్ణి చేస్తున్నారు.
అయ్యా, టీవీ సినిమాలనైతే మేము ప్రయత్నం చేసి విడిచిపెట్టగలము, కానీ కంప్యూటర్ లేనిదే మాకు రోజు గడవదు.
రోజుకి 3 గంటలకు పైగా కంప్యూటర్ ముందు పనిచేస్తున్న వారిలో 90% మంది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధికి గురవుతున్నారు. వైద్య మహాశయులారా, ఈ వ్యాధి నుండి నన్ను రక్షించే మార్గాన్ని నేటి తరానికి మీరే తెలియచేయాలి.
తప్పకుండా, అది మా కర్తవ్యం.
ఇక టెలివిజన్గా స్వామి వర్ణించే టీవీ ప్రతి ఇంటా తిష్టవేసింది. ఈ టీవీ విష ప్రభావం వల్ల బాల్యం నుండే నా పతనం మొదలవుతోంది. పట్టుమని 10 ఏళ్లు కూడా రాకముందే కళ్లద్దాలకు పరిమితమయ్యే ముసలివాడినవుతున్నానయ్యా. ఈ పాపం టీవీ చూస్తున్న పిల్లలదా, లేక వారిని వారించని తల్లిదండ్రులదా? మీరే ఆలోచించండి.
మమ్మల్ని మన్నించండి. ఇకపైన ఈ టీవీ బారి నుండి మమ్మల్ని మా పిల్లల్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం.
సహృదయులైన భక్తులారా, నవ నాగరికత పేరిట వేళ్లూనుకున్న ఈ టీవీ కంప్యూటర్ల విష సంస్కృతి నుండి నన్ను కాపాడండి. మరొక్క విషయం, నేను శక్తివంతంగా ఉండాలంటే నాకు సరైన ఆహారం కూడా అందించాలి. విటమిన్ ఏ నాకు ప్రాణాధారం. క్యారెట్, బొప్పాయి, ఆకుకూరలు, పాల పదార్థాలలో ఇది సమృద్ధిగా లభిస్తుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి నిత్యం తొక్కతీసిన ఒక క్యారెట్ను తినిపిస్తే భవిష్యత్తులో నాకు రేచీకటి, దృష్టిలోపాల వంటి సమస్యలు అస్సలు ఉండవు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. నన్ను శ్రద్ధగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారని స్వామి సమక్షంలో మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను.
తప్పకుండా చేస్తాం, అది మా విధి.
ధన్యవాదాలు. నాకిప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంతోష సమయంలో ఒక్కసారి పుడమినీలు ప్రభువైన మన బంగారు స్వామిని కీర్తించుదామా.
బంగారు స్వామి పుడమినేలు ప్రభుయంట, సత్యధర్మ రూపుడంట, బంగారు స్వామి ప్రేమకు ప్రతిరూపమంట. నమ్మి కొలిచినామంటే అభయమిచ్చి ప్రోచునంట, నీవే దిక్కని వేడిన నిశ్చయముగా కాచునంట. సుడంట బంగారు స్వామి పుడమినేలు ప్రభుయంట, సత్యధర్మ రూపుడంట, బంగారు స్వామి ప్రేమకు ప్రతిరూపమంట. సూర్యుడంట బంగారు స్వామి చూపులోన చంద్రుడంట, చెక్కిలిపై చుక్కయంట బంగారు స్వామి కుంగరాల జుట్టు ఎంట. మాట చూసినావంటే నిండు పండు వెన్నెలంట, మనసు తడిమినావంటే అది వెన్న పూసయంట. సుడంట బంగారు స్వామి పుడమినేలు ప్రభుయంట, ఈశ్వరాంబ పుత్రుడంట బంగారు స్వామి ఆదర్శ తనయుడంట, సుగుణాల రాముడంట బంగారు స్వామి కల్లరిలో కృష్ణుడంట. కొండంతా కరుణయంట సంద్రమంత సహనమంట, వేయి తల్లుల మించిన పరిపూర్ణ ప్రేమయంట. సాయినామంటే సర్వశక్తి మంత్రమంట. పరీసుడంట బంగారు స్వామి పుడమినేలు ప్రభుయంట, బంగారు స్వామి పుడమినేలు ప్రభుయంట, బంగారు స్వామి పుడమినేలు ప్రభుయంట.
ఎంత అమూల్యమైన విషయాలు తెలుసుకున్నాం.
నిజంగా కళ్ళు తెరిపించిందిరా కన్ను.
ఇంకెవరో వస్తున్నారే.
అయ్యా, మీరెవరు? శ్వాసకు ఆశ్రయమిస్తూ
వాయువులో ఉన్న ప్రాణవాయువు ద్వారా మీ ప్రాణాన్ని నిలిపే ఊపిరితిత్తిని నేను.
అంటే లంగ్ అన్నమాట.
మీరు కూడా మాకేవైనా సందేశం తెచ్చారా?
అవును, నేను మీకు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను.
తప్పకుండా సార్.
దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః. దేహమే దేవాలయం, నీవే దైవం. ఇదే సత్యాన్ని స్కోహం సోహం అనే నా శ్వాస ద్వారా రోజుకి 21,600 సార్లు మీకు బోధపరుస్తున్నాను. మీరు ఏ జప ధ్యానాలు చేయకపోయినా పర్వాలేదు, నిత్యం మీ శ్వాసను ఏకాగ్రతతో గమనిస్తే చాలు, మీ ఆధ్యాత్మిక పురోగతి అత్యంత వేగవంతంగా గమ్యం వైపు పయనిస్తుంది.
బ్రెత్ మాస్టరీ ఈజ్ సెల్ఫ్ మాస్టరీ అన్న నానుడిని మాకు గుర్తు చేశారు.
ఇక రెండో విషయం, శ్వాస ప్రక్రియలో భాగంగా మొత్తం గాలిని నేను ఒక్కటిగా పీల్చినా అందులో ప్రాణాధారమైన ఆక్సిజన్ను మాత్రమే స్వీకరించి తక్కిన గాలిని త్యజిస్తాను. అదేవిధంగా దృశ్యకల్పితమైన ఈ జగత్తులోన మీ ఆధ్యాత్మిక పురోగతికి పనికి వచ్చే వాటిని మాత్రమే స్వీకరించి మాయాకల్పితమౌ ఇంద్రియ భోగాలను విషయవాంఛలను త్యజించండి.
ఆజ్ఞ.
చివరగా, ఏ విధంగా నేను ఎప్పటికప్పుడే శరీరంలో తయారవుతున్న కార్బన్ డయాక్సైడ్ ను విసర్జిస్తానో అదే విధంగా ఎప్పటికప్పుడే మీరు మదిలోని మాలిన్యాలను విసర్జించండి. తాత్సారం చేశారో, ఇంతింతై వటిడింతై అన్నట్టు ఆ దురాలోచనలు పెరిగి పెరిగి మీ ఆధ్యాత్మిక సౌధాన్ని నీలపాలు చేస్తాయి.
బ్యూటిఫుల్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
నాయనా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావు, కానీ మీ మానవజాతి విపరీతాల వల్ల నా మనుగడకే నేడు ముప్పు వాటిల్లింది. నా పెద్ద శత్రువును చేరదీసి అక్కున చేర్చుకున్న మీరు నా బ్రతుకుని మసిబార్చారు.
మీ శత్రువా? ఎవరు? ఎవరు నువ్వు?
పదును దేరిన చాకు మీ గుండెల్లో పిడిబాకు, నాతో బహుపరాకు, నా పేరు పొగాకు.
యు మీన్ టొబాకో?
అవును. ఓ ఊపిరితిత్తి ఇక్కడే ఉన్నాడే.
నీచుడా, నా నుండి దూరంగా పో.
తప్పు తప్పు, మనిషి నన్ను ఆహ్వానించి నెత్తిన పెట్టుకుని 2,000 సంవత్సరాలు దాటింది. నా మత్తుకు చిట్టైన మనిషి ఇప్పుడు నా బానిస. నన్ను వెళ్ళగొట్టే దమ్మెవరిది?
చిన్న ఇంటికే కన్నం వేసే దూర్తుడా, అమాయకంగా నీ పాలపడ్డవారి ప్రాణాలతో చెలగాటమాడుకుంటావు. నీ వలన శరీరంలో చెడని అవయవం లేదు, రాని జబ్బు లేదు
అన్నట్టు నీకీ విషయం తెలుసా? ప్రపంచంలో ఈనాడు 110 కోట్ల మంది ధూమపాన ప్రియులున్నారు.
వారిలో ఏటా 4 లక్షల మంది నీ వల్లనే మరణిస్తున్నారు.
ఇవిను, భూమండలంపై ప్రతి నిమిషానికి 1 కోటి సిగరెట్లు అమ్ముడవుతున్నాయి.
కాల్చిన ప్రతి సిగరెట్టుకి మనిషి ఆయుర్దాయంలో 6 నిమిషాలు ఆవిరవుతున్నాయి
అన్నట్టు అబ్బి, నాకు మీ దేశం అంటే మహాగౌరవం. ఎందుకని అడగవే? ఏ విషయంలో ఎలాగున్నా పొగ తాగడంలో మాత్రం ప్రపంచంలో మీదే 3వ ర్యాంకు.
ప్రజలారా, భక్తులారా, భారతీయులారా, వేదభూమి అయిన భారతావనికి ఏలయ్య ఈ దుస్థితి? ఇకనైనా మేల్కొనండి. పొగాకు మద్యం వంటి దురలవాట్లకు దాసోహమైన మానవుడు దానవుడిగా మిగులుతాడే తప్ప ఏనాటికి తనలోని దైవత్వాన్ని తెలుసుకోలేడు. ఈ దురలవాట్లని
తక్షణమే వదిలేయండి. మనల్ని ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన సాయి మన నుంచి ఏ పూజలు పునస్కారాలు కోరలేదు. మంచితనం వైపుకు మనలో వచ్చే మార్పే మన స్వామికి మహానైవేద్యమయ్యా, స్వామికి మహానైవేద్యం.
ఊపిరితిత్తి చెప్పిందంత పరమసత్యం.
అంతేకాదు, రోజుకి 15 సిగరెట్ల చొప్పున 20 ఏళ్లు కాలిస్తే అక్షరాల 1.5 కిలోల బరువైన తారు శ్వాసకోశాలలో పేరుకుపోతుంది.
నడు, నీ సంగతేటో ఇవాళ తేలాల్సిందే.
నువ్వు ఎయ్యి చెప్పు, లచ్చ చెప్పు, నాకే రోగం లేదన్నా.
నీ ఇలాంటి సోమరిపోతాడిని ఏడ చూసింది లేదు. అందుకే డాక్టర్ బాబు దగ్గరికి నిన్ను తెత్తన్నా, దెబ్బకు నువ్వు దెయ్యం వదిలిపోద్ది.
ఏం సుబ్బయ్య, ఏంటా హడావిడి? వీడు నా కొడుకు చంద్రమయ్య.
వీడికి వల్లమారిన బద్ధకం, 3 పూటల మేత, 3 పొద్దుల పడక, ఇది వీడి జీవితం. పూలిసేసి 4 డబ్బులు తేరా అంటే
ఇంతేనా?
చంద్రం, దీనికి నీ సమాధానమేంటి?
నేనేమట్టాటోడిని కాదు సార్. ఇదిగో వచ్చే సంక్రాంతి నుండి చూడండి, పలుగు పారా అట్టుకొని పొలంలో బంగారం పండించేను.
ఆహా, మరి ఈ 3 నెలలు ఏడు చేస్తావు? దిష్టి బొమ్మల వాకిటం తెలుసుంటావా? డాక్టర్ బాబు, ఈడి బద్ధకం వదిలేలా మంచి మందు రాయండి.
సార్, మా నాన్నకే బీపీ, అయిందానికి కానిదానికి తోక తొక్కిన తాచులా రింగ్ అని పైకి లేస్తాడు. ముందు తన బీపీ తగ్గడానికే మందు రాయండి.
చంద్రం, వాడకుండా వదిలేసిన ఇనుము తుప్పు పట్టినట్లే పనిలేని శరీరం కూడా పనికి రాకుండా పోతుంది.
అవును, రెస్ట్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్ అని స్వామి చెప్పారు కదూ.
ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పండి సార్.
పగలు ఎనక రాత్రి ఎనక అలుపెరగక అలుసటనక గతి తప్పక విధి వీడక క్షణక్షణము స్పందించే నిత్య కర్మ యోగి నేను, మీ అందరి గుండె నేను.
గుండె? ఓ, ఆ స్వీట్ హార్ట్, మీరు రావడం మాకు చాలా సంతోషం.
చంద్రం,
దొరా,
నువ్వు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మొదలైన నా కర్మ నీ తుదిశ్వాస వరకు ఆగదు. శరీరంలో ఏ అవయవమైనా విశ్రాంతి తీసుకుంటుందేమో కాని నాకు విశ్రాంతి లేదు. కర్మలోనే నాకు శాంతి, కర్మే నా విశ్రాంతి. కాని నిన్ను చూస్తుంటే నాకు కూడా పనిమాని కాసేపు విశ్రాంతి తీసుకుందామా అనిపిస్తోంది. ఏ, కాసేపు ఆగమంటావా?
అయ్యో బాబోయ్, వద్దురా, అంత పని చేయకండి, నాకు బుద్ధి వచ్చింది, ఇక నుండి నేను కూడా కష్టపడి పనిచేస్తాను.
చాలా సంతోషం. భక్తులారా, కర్మే మానవుని ధర్మము, కర్తవ్య పాలనే కైవల్య మార్గము. ప్రేమతో చేసే ఏ చిన్న పనైనా స్వామి పాదాలనలంకరించే పూజాకుసుమంగా మారుతుంది. కర్మలోని మర్మాన్ని గమనీయంగా మనకు ఆచరించి చూపిన స్వామిని గమనించండి. భక్తులకి దర్శనమొసగడం తమ విధిగా భావించిన స్వామి తమ అలసటని మరుగుపరచి చెరగని చిరునవ్వుతో దర్శనమిచ్చిన సందర్భాలు కోకొల్లలు. 106 డిగ్రీల జ్వరమైనా, విరిగిన తుంటి ఎముకైనా స్వామి కర్తవ్య పాలనా దక్షత ముందు సిగ్గుతో తలవంచుకున్నాయి. స్వామికది ఎలా సాధ్యమో తెలుసా? జవాబు ఒక్కటే, స్వామి గుండె నిండుగా పొంగులు వారే చల్లని తీయని తేనెల ప్రేమ.
వేయి తల్లుల
అమరం అఖిలం అమృతమయమో ప్రేమ సల్లని వెన్నెల హాయిదనం ఆ ప్రేమ చక్కెర తేనెల తీయదనం ఆ ప్రేమ మధుర ప్రేమ కరిగే దాహృదయం ఎవరూ లేరని తలచిన తాను నానని పిలిచే దాహృదయం తన బిడ్డల ఆనందమే సర్వస్వం అని నమ్మిన దాహృదయం తన సర్వస్వం భక్తుల సేవకే అంకితమిచ్చిన దాహృదయం తన సర్వస్వం
సుబ్బయ్య, నాదొక విన్నపం.
విన్నపం ఏంటి ద్వారా?
మీరు చెప్పాలా, మేము చేసి తీరాలా?
నీ ప్రాణం నిలిపేది నేనే అయినా నా బాగోగులు చూసుకోవాల్సింది నువ్వే.
ద్వారా?
అవును. అనవసరమైన భావోద్వేగాలు, ఎడతెగని ఆలోచనలు, నిన్న గురించి, నేటి గురించి, రేపటి గురించిన చింత, తప్పుడు ఆహారం, వీటన్నింటి వల్ల మీరు తెచ్చుకుంటున్న బీపీ జబ్బు నన్ను బలహీనంగా ఆవిస్తోంది. నా విన్నపం ఇదే, ప్రతిరోజు అరగంటైనా వాకింగ్ చెయ్యండి, ఆహారంలో ఉప్పుని తగ్గించండి, మానసిక ప్రశాంతత కొరకు నిత్యం 15 నిమిషాలైనా ధ్యానం చెయ్యండి, వీలు చిక్కినప్పుడల్లా సాయినామస్మరణ చేయండి. తేలికైన ఈ కొద్దిపాటి చర్యల వలన నిండు నూరేళ్లు మీకు నేను సమర్థవంతంగా సేవలు చేయగలను.
నా పేరు ఉప్పు, నేను లేని వంటకు దక్కదు మెప్పు, నన్ను ఇష్టపడని వారెవరు చెప్పు.
నా పేరు కారం, నేనంటే ప్రజలకు అబ్బో మమకారం, ఆహారానికిస్తా సరైన ఆకారం,
నశాళానికి అంటే మషాళాని నేను, విశాల విశ్వంలో వీధి వీధిలో నున్నాను, పెళ్ళైనా పార్టీ అయినా విందైనా వినోదమైనా మొదలు నేను తుదిలో నేను.
నా పేరు మందు, శతనామాలు నాకు లోక మందు, సారాయను విస్కీయను కల్లుయను బీరుయను, పల్లెలనక పట్నమనక అన్నింటా దొరుకుతాను, తీయని మత్తుల మనిషిని నిలువెల్లా ముంచుతాను.
నన్నెరుగని వాడు లేడు, వైద్యంలో నేను రేడు, నొప్పి మాత్ర నా పేరు, నా అవసరం లేనిదెవరు.
నొప్పి మాత్ర నీ గురించి నాకు బాగా తెలుసు. నొప్పి తగ్గిస్తాననే మిషతో పొట్టలోకి చేరుతావు, కసితీరా కడుపంతా కొరికి కొరికి పెడతావు. నీ నిజస్వరూపం తెలియక నిన్ను తరచుగా మింగిన వారికి కడుపేమిటి, చివరికి కిడ్నీలను కూడా బలి తీసుకుంటావు.
ఆహా, మద్యమైన నువ్వా మరొకరికి నీతులు చెప్పేది? మందు తాగిన వాడికి రాని జబ్బంటూ లోకంలో ఉందా? టూకీగా చెప్పాలంటే ఈసోఫాగైటిస్, గ్యాస్ట్రైటిస్, కొలైటిస్, పెంక్రియాటైటిస్, హెపటైటిస్సులతో ఆగక మయోపతి, న్యూరోపతి, ఎన్సెఫలోపతిలతో తృప్తి పడక లెక్కకు మిక్కిలి రకాలైన క్యాన్సర్లు తెచ్చిపెడతావు.
ఏంటి, మసాలా అయినా మా బాగా నీతులు బోధించేది, నీ ఘనకార్యం ఎవరికి తెలియదు? ఈనాడు ప్రతి ముగ్గురిలో ఒకడు గ్యాస్ ట్రబుల్తో గిలగిలలాడుతూ ఉన్నాడంటే అది తమరి చలవే. నీ ఘాటుకి నూనె కూడా జతయిందా? ఇక జీవుణ్ణి దేవుడే కాపాడాలా.
ఆగాగు మిస్టర్ కారం, నాకు తెలుసు నువ్వు తెచ్చే వికారం. కారం పొట్టలో వేసినా, మండే ఎర్రని బొగ్గు పొట్టలో వేసినా, ఒక్కటేనని తెలియని మొద్దు మానవులే నీ బారిన పడి అల్సర్లు తెచ్చుకుంటున్నారు. అయినా నువ్వు చేస్తున్న ప్రజాసేవ కూడా లేకపోలేదులే. ఈనాడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల ప్రాక్టీసు 3 జింటాక్లు 6 యాంటాసిడ్లుగా వర్ధిల్లుతోందంటే ఆ ఘనత నీదే కదా.
అయ్యయ్యో ఉప్పు, తప్పు తప్పు, కారాన్ని ఆడిపోసుకునే హక్కు నీకెక్కడిది? రుచి తెస్తాననే మాయ మాటలతో తిండికి జతగా పొట్టలో దిగిన నువ్వు కపటంతో రక్తంలో చేరి రక్తపోటును పెంచుతావు, గుండెకే ఎసరు పెడతావు. ఈ రోజుల్లో రామాలయం లేని పల్లెనా కనపడచ్చేమో గాని రక్తపోటు లేని ఇల్లు మాత్రం కనపడదు.
శాంతి శాంతి శాంతి. ఐకమత్యం మహాబలం. మనం 5 గురం చేతికున్న 5 వేళ్ల వంటి వారం.
పోల్చి చూస్తే పంచ పాండవులంతటి వాళ్ళం.
మన మధ్య గొడవలొద్దు,
మూర్ఖ మానవుడు మనలో ఎవ్వరికీ అడ్డు చెప్పడు, కనుక అందరం కలిసికట్టుగా పనిచేద్దాం.
అవును, మూకుమ్మడిగా కడుపు మీద దాడి చేద్దాం.
పదండి.
డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అన్న సత్యాన్ని హృదయంగా చెప్పింది కదూ హృదయం.
అవును స్వామి, మన కోసం ఇంకా ఏం వింతలు చూపనున్నారో అని నాకు కుతూహలంగా ఉంది.
తదాస్తు, అదిగో ఇంకెవరో వస్తున్నారు.
ఆయన వాలకం విచిత్రంగా ఉందే.
దేని గురించో భయపడుతున్నట్లున్నారు. మనం సహాయం చేయగలవేమో కనుక్కుందాం.
రక్షించండి రక్షించండి, ఎవరైనా ఉన్నారా? హెల్ప్ హెల్ప్.
ఏయ్, అతన్ని వదలండి.
వదులుతారా లేదా?
అయ్యా, ఎవరు మీరు? దీనుడిని శక్తిహీనుడిని అయిన మీ కడుపుని నేను.
హా, స్టమక్. రండి సార్ రండి, మీరు మాకు ఏం చెప్తారా అని కుతూహలంగా ఉంది.
నాయనలారా, సహనానికి మారు పేరు నేను. వేళా పాలా లేక మీరు పొట్టలోకి ఏమేమి తోస్తున్నా కిమ్మనక అన్నిటినీ అరిగించుకుంటున్నాను. అయితే ఇప్పుడు పరిస్థితి నా చేయి దాటిపోతోంది. నియమం నిష్ఠ లేని జీవన విధానం, అడ్డు అదుపు లేని ఆహారపుటలవాట్లు నా కొంప ముంచుతున్నాయి. పొట్టలోని రక్షణ పొర దినదినానికి కరిగిపోతోంది. ఏ అల్సరో క్యాన్సరో వచ్చే రోజు ఎంతో దూరంలో లేదనే భయంతో బిక్కుబిక్కుమంటున్నాను.
వేళాపాళ రెండూ లేవు, నిష్ఠా నియమం అసలే లేవు. పొట్ట నిండుగా కుక్కుతారు, పీకల దాకా మిక్కుతారు. మితమన్నది మరిచారు, హితమెన్నడో విడిచారు. పిలిచి పిలిచి రోగాలెన్నో నెత్తినేసుకొని నిలుగుతారు. మూఢజనులు అయ్యో మూఢజనులు, మితిమీరిన కారం నాకొద్దు, మసాలాల గుండాలొక హద్దు. నొప్పి మాత్రలను భరించలేను, సారా మాంసం సహించలేను. బర్గర్ పేస్ట్రీ పప్పు చాట్ సమోసా నూడిల్స్ పానీపూరి చాక్లెట్ చిప్స్ స్వీటు హాటు కూల్ డ్రింక్స్ ఆవకాయలు ఊరగాయలు అప్పడాలు బిర్యానీలు కూర్మా కూరలు బజ్జి పకోడా నిజముగా నాకవి శత్రువులు. బంగారు దేవుడు సాయి మాట విని మితమును హితమును నేర్వండి. మీ చిట్టి కడుపుపై కరుణ చూపేలా క్రమశిక్షణతో మెలగండి.
మమ్మల్ని క్షమించండి, ఇకపై ఏం చెయ్యాలో చెప్తే అదే రీతిగా నడుచుకుంటాం.
మితాహారం హితాహారంలోనే నా క్షేమం ఇమిడి ఉంది. నాలుగు ముద్దలు ఇంకా తినగలిగి ఉండగానే భోజనం ముగించడం ఉత్తమం. రోజుకి మూడు సార్లు సాత్వికాహారం హాయిగా భుజించండి, తప్పు లేదు. అయితే వీటి మధ్యలో ఇంకా స్నాక్స్ అని టీ కాఫీలని నన్ను ఇబ్బంది పెట్టకండి. నాయనలారా, తక్కువ తినండి, ఎక్కువ పని చేయండి. మీరు తినే ఆహారం రోజు నిర్ణీత సమయాల్లో ఉండేలా చూసుకోండి. స్వామి చెప్పిన హర్రీ వర్రీ కర్రీల త్రయం నా పాలిట యమభాషం అన్న సంగతి మరువద్దు.
ఇదిగో మన మిత్రుడు కడుపు ఇక్కడే ఉన్నాడు.
ఇందాక నీ అర్థనాదాలు విని భయపడి నిన్ను వెతుక్కుంటూ వచ్చాం.
అంతా క్షేమమే కదా.
ఆహా, కన్ను ఊపిరితిత్తి హృదయం ఉదరం అందరూ ఒక్కచోటే చేరారే.
నీ సందేశాల ద్వారా మాకు కనువిప్పు కలిగించినందుకు సదా మీకు కృతజ్ఞులం.
సనాతన నికేతన నిరంజన నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నమామ్యహం.
అడుగుతున్నందుకు క్షమించండి. ఎవరు మీరు?
బిడ్డలారా, నేను ఆత్మను.
ఆత్మ,
ప్రణామం ప్రభు.
సుఖీభవ చిరంజీవులారా, మానవ జన్మ దుర్లభం. పవిత్రమైన మానవ దేహంతోనే ఆధ్యాత్మికతలో అత్యున్నత శిఖరాలను చేరుకునే అవకాశం ఉంది. దేవతలు కూడా ఆశపడే సాధనం మానవ దేహం. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్న ఆర్యోక్తి వినే ఉంటారు. ఇట్టి శరీరానికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే లేక అష్టైశ్వర్యాలకు ప్రయోజనం లేదు, ఆరోగ్యమే లేక సాధనకు అవకాశమే లేదు. ఇట్టి దేహారోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి మానవుని ప్రథమ కర్తవ్యం.
స్వామి తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వైనం జగమెరిగిన అద్భుతం. ఏ సమయంలోనైనా తమ వయస్సుకి 20 ఏళ్లు తక్కువగానే కనపడేవారు మన స్వామి.
దీనికంతటికీ కారణం తమ దివ్యశక్తి కాదని, తమ చింతలలో చేతలలో ఉన్న పవిత్రతేనని స్వామి ఉద్ఘాటించారు.
మరొక విషయం కూడా ఉంది. ఒక రైలు పెట్టిని తీసుకుందాం. దానికి ఏసీ అని ప్యానిట్రీ కార్ అని అన్ని వసతులు కల్పించినప్పటికీ ఆ రైలు కదలకుండా ఎప్పటికీ పట్టాలపైనే ఉంటే మనమర్చిన సౌకర్యాలు నిష్ప్రయోజనం. అదేవిధంగా ఆత్మ సాక్షాత్కార మార్గంలో పయనించకపోతే శరీరం పట్ల నువ్వు చూపిన శ్రద్ధంతా బూడిదిలో పోసిన పన్నీరే.
దేహంతో వేల కర్మలు ఆచరిస్తూనే స్వామి తాము దేహం కాదని దేహి అని నిరూపించారు. మానవాళి కర్మ పరిహారార్థం తమ దేహంపైకి బాధలను స్వీకరించిన తరుణంలో శరీరం పట్ల స్వామి చూపించిన డిటాచ్మెంట్ అనితర సాధ్యం అనుసరణీయం.
మరో విషయం కూడా తెలుసుకోండి, మాత్రలకు లొంగని రోగాలున్నాయేమో కాని మనోబలానికి లొంగని జబ్బంటూ లేదు. మానవ సంకల్పం దృఢంగా ఉన్న చోట సర్వ రోగాలకు పరమౌషధమైన దైవానుగ్రహం తప్పక ఉంటుంది.
బిడ్డలారా, ఈ సందేశాన్ని సదా స్మరించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, రోగాలకు విరవకండి, సాధనను విడువకండి. మీలో జీవాత్మగా ఉన్న నన్ను అనుభవపూర్వకంగా తెలుసుకున్న నాడు మీరే పరమాత్మగా మారుతారు.
మహాత్మా, మీకు వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
స్వామి, ఆధునికత పేరిట విజృంభిస్తున్న అనాగరిక జీవన శైలి నుండి మాకు విముక్తి ప్రసాదించండి. దేహారోగ్యం కాపాడుకునే ఆసక్తిని, దేహభ్రాంతి నుండి విడిపడే వైరాగ్యాన్ని అనుగ్రహించండి.
Devotional songs at the lotus feet of our divine mother.
Varnamuleni indradhanasuki sugasedi ragamuleni gaananiki madhuryamedi jalamuleni chepaku jeevamedi swami neevu leka maa jeevitaniki viluvedi.
Oh,
सूरज से किरणों का रिश्ता, सीप से मोती का। स्वामी, हमें आपसे ऐसा ही नाता चाहिए। आपके सिवा हमें जिंदगी में और कुछ नहीं चाहिए। आपसे हमारी विनम्र विनती है कि आप हमें सदा अपने चरण कमलों में ही रखें।
Go, Mara, Vitala. విఠలా జగదీశ్వరి దయా కరో మా జగదీశ్వరి దయా కరో మా శివ శంకరి కృపా కరో మా శివ శంకరి కృపా కరో మా చరణ కమల ధ్యాన కరో గురు చరణ కమల ధ్యాన కరో కేశవ మాధవ భజన
మాయి Shabbat shalom.
शांति जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय।
ओम श्री साई राम। Invoking Bhagwan's blessings, tomorrow morning, the Veda Purusha Saptaha Jnana Yajna will enter its fifth day in the Purnachandra Hall. Tomorrow evening at 4:30 p.m., the proceedings of Prashanti Vidwan Mahasabha will commence with regular Vedam recital. At 4:40 p.m., the special invocatory Vedam will be chanted by the students of Sri Satya Sai Institute of Higher Learning, Muthiyanahalli campus, followed by the first speaker, Dr. S. Subramanian, Assistant Professor, Department of Management Studies, Sri Satya Sai Institute of Higher Learning, Prashanti Nilayam campus. The second speaker is Sri Medasani Mohan from Tirupati, an erudite Telugu scholar honored with the prestigious title of Shatavadani. This will be followed by Bhagwan's Divine Discourse and a music program by the students and teachers of Satya Sai Mirpuri College of Music, Prashanti Nilayam. The evening program closes with bhajans and Mangal Aarti. Sai Ram.
Om Sri Sai Ram. Bhagwan Sri Satya Sai Baba Vari Divya Aasisilato, Repati Karyakramalu Ividanga Untai. Purnachandra Auditorium Lo Nirvahimpabadutunna Veda Purusha Saptaha Jnana Yagnam Yokka Udayam Karyakramalu యథావిధంగా కొనసాగుతాయి. ప్రశాంతి విద్వన్ మహాసభను పురస్కరించుకుని రేపటి సాయంత్ర కార్యక్రమాలు 4:30 వేదోచ్చారణతో ప్రారంభమవుతాయి. 4:40 శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ముద్దనల్లి క్యాంపస్ విద్యార్థులచే వేద పఠనం ఉంటుంది. రేపటి ఉపన్యాసాల్లో భాగంగా ముందుగా శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ప్రశాంతి నిలయం క్యాంపస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎస్ సుబ్రహ్మణ్యం గారు, తరువాత శతావధానిగా బిరుదాంకితులైన సుప్రసిద్ధ తెలుగు విద్వాన్ శ్రీ మేడసాని మోహన్ గార్లచే ఉపన్యాసాలు ఉంటాయి. తదనంతరం స్వామివారి దివ్య ఉపన్యాసం ఉంటుంది. తదుపరి శ్రీ సత్యసాయి మిర్పురి మ్యూజిక్ కాలేజ్ విద్యార్థులు మరియు అధ్యాపకులచే సంగీత కచేరీ ఉండును. రేపటి సాయంత్ర కార్యక్రమాలు భజన మరియు మంగళహారతితో ముగుస్తాయి. సాయిరాం.